జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు అనుగ్రహించిన శ్రీ కృష్ణార్జున సంవాదం అనే గ్రంథం ప్రశ్నోత్తరకంగా మనకి భగవద్గీతలోని విశేషాలని తెలియజేస్తూ ఉంది. దాన్ని ప్రతిరోజు శ్రవణం చేయడం సాగుతూ ఉన్నది. దానిలో కొనసాగింపుగా ఈవేళ స్వామివారు 269వ ప్రశ్నకి సమాధానంతో ప్రారంభిస్తున్నారు. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ స్వామి దాసోహం. నిన్నటి రోజున మహానుభావులెవరో తెలియజేశారు, కానీ అర్జునుడికి ఏది శ్రేష్టమో ఎందుకు తెలియటం లేదంటారు స్వామి? నేను చెప్పడం కాదు, ఆయనన్నమాటనే నీకు చెప్తాను చూడు. భగవద్గీతలో అంటూ నచయి తద్విద్మహ కతరన్నో గరీయో యద్వా జయేమా యదివానో జయేయుః యానే వహత్వా నజీవిషామ తే వస్థితాః ప్రముఖే దాతరాష్ట్రాః అనేది ఈ శ్లోకం. అంటే న కతరత్ గరీయః ఏతత్ న విద్మః జయేమ యద్వా న విద్మః యదివా జయేయుః న విద్మః యాన్ హత్వా నజీవిషామ తే దాతరాష్ట్రాః ఏవ ప్రముఖే అవస్థితాః. ఈ శ్లోకానికి అన్వయం అంటారు. అంటే శ్లోకంలో శ్లోకానికి తగినట్టుగా ఛందస్సు తగినట్టుగా రాస్తారు. ఆరోహణ అవరోహణ క్రమాలు మాత్రలు గణాలు చూసుకుంటూ రాస్తారు. కానీ అన్వయం చెప్పేటప్పుడు మళ్ళీ సరిగ్గా సరిపోవాలి. అది కవిత్వం అంటే సరే మొత్తానికి శ్లోకానికి అన్వయం అలా ఉంటుంది. అంతకీ దాని అర్థం ఏమిటి స్వామి? ఏముంది, మనకు ఏది శ్రేష్టమో దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. మనం గెలుస్తామో తెలియదు, వారు గెలుస్తారో తెలియదు. ఎవరిని చంపి మనం బతకాలని అనుకోమో వారందరూ చంపడమో చావడమో అని ఎదురుగా నిలబడి ఉన్నారు అని దాని అర్థం. అడియన్ చాలా చక్కటి రీజనింగ్ తీస్తున్నాడు అన్నమాట అర్జునుడు. అవును, యుద్ధం చెయ్యాలా మానాలా ఏది శ్రేష్టం? మానడమే శ్రేష్టం అనుకో, పద వెనక్కి వెళ్ళిపోదాం. యుద్ధం చేయడమే శ్రేష్టం అనుకో, జయిస్తామా ఓడిపోతామా? ఓడిపోతామనుకో, ఇంకెందుకు యుద్ధం? పద వెనక్కి వెళ్ళిపోదాం. గెలుస్తామనుకో, గెలిచి ఏం చేస్తాం? ఈ భోగాలు అనుభవించాలి కదా, ఎవరితో కలిసి అనుభవించాలి? దుర్యోధనాదులతో కదా. మరి వారందరూ చనిపోతే మనకి ఈ భోగాలు ఇంకెందుకు? యుద్ధం కూడా ఎందుకు? పదండి వెనక్కి వెళ్ళిపోదాం. దుర్యోధనాదులతో కలిసి కాదుగా అనుభవించడం, వారు చూసి బాధపడేటట్లుగా నా వాళ్లతో నేను అనుభవించాలి కదా అని ఒకవేళ నువ్వు అంటావా, ఆ దుర్యోధనాదులు చావనే తస్తూ ఉంటే ఇంకా నా భోగాలను చూసేదెవరు? ఇంకెందుకు యుద్ధం? పద వెనక్కి వెళ్ళిపోదాం. ఇలా రకరకాలుగా యుద్ధం అవసరం లేనట్లుగా తేల్చాలని చూస్తున్నాడు అర్జునుడు. అడియన్ అడియన్ ఆర్గ్యుమెంట్లన్నీ బాగానే ఉన్నా ఎక్కడో ఏదో డొల్లతనం మాత్రం కనిపిస్తోంది స్వామి. ఎక్కడేమిటి? అస్థాన స్నేహకారుణ్యాల వల్ల వచ్చింది అది. అంటే ఇప్పుడు చెప్తాను నేను. ఓ కంపెనీ ఉందనుకుందాం, కస్టమర్స్ వచ్చి వెళుతూ ఉంటారు, వారి కోసం 5 కౌంటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో కౌంటర్లో ఒక్కో రకం సర్వీసు. కస్టమర్లు వచ్చిన అడిగిన చెప్పిన దానిని కౌంటర్లో క్లర్కులు అందుకొని ఆ 5 కౌంటర్లకి అందుబాటులో ఉండే ఆఫీసర్ గారికి తెలియపరుస్తారు. ఆ ఆఫీసర్ గారి దగ్గర పెద్ద కంప్యూటర్ ఉంటుంది కదా, క్లర్కులు తెలియపరిచిన విషయానికి సంబంధించిన అన్ని వివరాలు కంప్యూటర్లోంచి సేకరించుకొని మేనేజర్ గారి దగ్గరికి పంపుతాడు. ఇప్పుడు మేనేజర్ గారు వాటిని చూసి పరిస్థితికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకొని తన దగ్గర ఉన్న 5 బంట్రోతులకు చెప్తారు. ఆ బంట్రోతులు 5 ఆ పనులను పూర్తి చేస్తారు. అర్థమైందా? అడిగాను. అర్థమైంది, కానీ అర్జునుడికి ఈ కంపెనీకి ఏం సంబంధమో అదే అర్థం కాలేదు. ఉంది చూడు, అర్జునుడికి కంపెనీకి సంబంధం ఉంది అని చెప్పడం కాదు నేను. అర్జునుడి మనస్సు ఆ సమయంలో ఎలా ఉన్నదో చెప్పడం ప్రారంభించే ముందు అసలు ఎవరిదైనా మనస్సు అంటూ ఎలా ఉంటుందో చెప్తున్నా నేను. అలాగా అదే అడిగాను అసలు సంగతి. ఇప్పుడు ఇందాక చెప్పిన కంపెనీలో మేనేజర్ అంటే ఎవరనుకున్నావు? మన బుద్ధి, అదే మేధాశక్తి. ఆఫీసర్ అంటే మనస్సు. పెద్ద కంప్యూటర్ అంటే చిత్తం. కౌంటర్లో క్లర్కులు అంటే జ్ఞానేంద్రియాలు. మరి బంట్రోతులు అంటే కర్మేంద్రియాలు. కస్టమర్లు అంటే బయట విషయాలు. మరి ఇప్పుడు సమన్వయం చేసుకో. అడిగాను అడిగాను, కొంచెం దెవరవారే వివరించండి కొంచెం. విను, యాపిల్ పండు అనే విషయం కౌంటర్లోకి వచ్చింది అనుకుందాం. అంటే చక్షురేంద్రియం అనే క్లర్క్ దగ్గరికి వచ్చి నేను యాపిల్ పండును అని చెప్పింది. చక్షురేంద్రియం ఆ విషయాన్ని మనస్సుకి అందించేసింది. ఎర్రగా ఉన్నది, మరీ మెత్తబడలేదు, కానీ కొద్దిగా ఒక మచ్చ ఉన్నది. ఇలా లభించినన్ని వివరాలతో ఆఫీసర్ దగ్గరికి చేరగానే ఆఫీసరు అంటే మనస్సు కంప్యూటర్లో వెరిఫై చేస్తాడు. కంప్యూటర్ అంటే ఇందాక చెప్పే కదా చిత్తమని. అంటే అదివరకటి విషయాల జ్ఞాపకాలు. ఎప్పుడైనా ఇదివరకు యాపిల్ పండును చూసామా? చూస్తే ఎప్పుడు ఎలా ఉంటుంది, రుచిగా ఉంటుందా, తినవచ్చా తినకూడదా, ఎర్రగా ఉంటే రుచిగా ఉంటుందా ఉండదా, మచ్చపడడం మంచిదా కాదా, నష్టం ఏమిటి, ఇప్పుడు ఆ పండు ఎవరి దగ్గర ఉంది, వారు మనకి ఇస్తున్నారా, మనం కొనుక్కోవాలా, కొనుక్కోవాలంటే డబ్బుందా, అసలు దాని అవసరం ఉందా, ఇలా ఇలా వగైరా వగైరా బోలెడు వివరాలన్నీ కంప్యూటర్లో చూసేసి ఆఫీసర్ గారు ఒక ప్రింటౌట్ తీసి మేనేజర్ గారికి ఇస్తాడు. మేనేజర్ గారు అంటే ఎవరు? బుద్ధి. పండు కావాలి అనడానికి తగిన కారణాలు ఎన్ని, వద్దు అనడానికి కారణాలు ఎన్ని చెక్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం తన దగ్గరున్న బంట్రోతులైన చెయ్యి కాలు వగైరా కర్మేంద్రియాలకి పని చెప్తాడు. అప్పుడు ఆ పండును తీసుకోవడమో మానడమో జరుగుతుంది. అడిగాను, స్వామి అమ్మో ఇంత జరుగుతుందా ఒక చిన్న యాపిల్ గురించి? మరి ఏమనుకున్నావు, ఒక చిన్న యాపిల్ గురించే కాదు, ఒక దోమవారినా సరే ఎంత చిన్న విషయం కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అనే జ్ఞానేంద్రియాలు విడివిడిగా కానీ ఉమ్మడిగా కానీ సప్లై చేసినా ఇంత ప్రాసెస్ జరగాల్సిందే. నిర్ణయం జరగాలంటే మరి అంత సెకండ్లలో వందో వంతు సమయంలో చక చక మనకు తెలియకుండానే జరిగిపోతుంది, తెలుసా? అడిగాను, మరి తప్పుడు నిర్ణయాలు రాకూడదు కదా, కానీ వస్తూ ఉంటాయి ఎందుకని. మనస్సు అనే ఆఫీసర్ కంప్యూటర్లో చిత్తంలో చెక్ చేసి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వకుండా కొంత ఇచ్చాడనుకో, అప్పుడు ఆ మేనేజర్ నిర్ణయం తప్పైపోవచ్చు, నిర్ణయం తీసుకోవడానికి ఊగిసలాడచ్చు. అంటే అడిగాను, ఇక్కడ అలాంటిదే జరిగిందన్నమాట అర్జునుడి విషయంలో. ఇప్పుడు అదే జరుగుతోందా? అడిగాను ఇక్కడ. సరిగ్గా అదే జరిగింది. అవును, అర్జునుడికి మనస్సులో స్నేహం కార్పణ్యం అది కారుణ్యం అనే భావాలు ఉన్నాయి. స్నేహము కారుణ్యం, కార్పణ్యం కాదులే, అవి ఏ సమయంలో ఉపయోగించాలో ఆ సమయంలో ఉపయోగిస్తే బాగానే ఉంటుంది. కానీ కూడని సమయంలో వాటిని అంటే స్నేహ కారుణ్యాలని స్మరిస్తే, ఉదాహరణ చెప్పుకున్నాంగా, వైద్యుడు ఆపరేషన్ సమయంలో కత్తితో కోయడమా శరీరాన్ని అంటూ జాలి పడితే కూడని సమయంలో జాలపడినట్లే కదా. నీళ్లల్లో పడ్డ నాణ్యం సరియైన స్థానంలో కాక పక్కకి జరిగి ఉన్నట్లుగా ఎలా అగుపిస్తుందో అలా తప్పుడు భావనలు కలుగుతాయి. అడియన్, ఇంకొంచెం వివరణ కావాలి అడియన్, చాలా ముఖ్యమైన విషయంలాగా ఉంది. అంటే చెప్తాను విను. అర్జునుడికి మనస్సులో ఈ క్షణంలో జరిగిన ప్రాసెస్ ఏమిటంటే, ఆఫీసర్ గారు కంప్యూటర్ స్క్రీన్ మీద వివరాలను సంపాదించి వ్రాసుకుంటూ అవసరం లేని రంగుటద్దాలున్న కళ్ళజోడు వాడాడు. దాంతో ఒకే రకమైన వివరాలు వచ్చాయి, కానీ రెండో రకం వివరాలు రాలేదు. అందువలన మేనేజర్ గారు తప్పుడు నిర్ణయం తీసుకుని ఊగిసలాడారు. ఎలా అడియన్? ఎలా ఏమిటి? కూడని సమయంలో జాలి పడడం అనే కళ్ళజోడు వాడడం వలన. ఆ సంబంధం అంటే జాలి సంబంధం అయినా ఇన్ఫర్మేషన్ మాత్రమే చిత్తం కంప్యూటర్కి ఇచ్చింది, మిగిలిన వాటిని ఇవ్వలేదు. అందుచేతనే అర్జునుడి ఆర్గ్యుమెంట్లు బాగానే ఉన్నా దానిలో నీకు డొల్లతనం తోచింది. అడిగిన వివరణ చాలా బాగుంది, కానీ ఈ విషయాన్ని అర్జునుడు గ్రహించాడా లేకపోతే మనమే ఈ అర్థాలు చెప్పుకుంటున్నామా స్వామి? బాగానే చెప్పావు, గ్రహించాడు. ప్లస్ తర్వాత శ్లోకంలో అంటాడు కూడా ఆ విషయాన్నే, సాధారణ మానవులందరూ మనస్సుతో తన్మయత్వం చెందిపోయి ఉంటారు కనుక పొరపాట్లను చటుక్కున గ్రహించలేరు. అయితే అర్జునుడు సుశిక్షితుడైన ధీశాలి, ధర్మరాజు మొదలగు వారి వద్ద చిరకాలం మెసలినవాడు కనుక పై మాటలన్నీ అనేసిన వెంటనే స్ఫురించింది అతనికి ఏదో పొరపాటు జరిగిపోతోంది అని. నాలిక కరుచుకున్నాడు, క్షణంలో కర్తవ్యం గోచరించి ఇలా అంటున్నాడు. ఏమన్నాడు స్వామి? కార్పణ్యదోషోపహత స్వభావ పుచ్చామి త్వాం ధర్మ సమ్మూఢచేతేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అంటూ తర్వాత శ్లోకం మనకి భగవద్గీతలో కనిపిస్తుంది. అంటే ఇప్పటికి 283 ప్రశ్నలు పూర్తయ్యాయి. ఈ 283 ప్రశ్నకి సమాధానం స్వామివారు దాని వివరణ రేపు తెలియజేస్తారు. దాని సంగతి మనం గ్రహిద్దాము. ఈనాడు ఈ భాగ్యాన్ని కలిగించిన స్వామివారికి దాసోహాలు సమర్పిస్తూ విన్నటువంటి మీ అందరికీ కృష్ణ పరమాత్మ దివ్య కటాక్షాలు లభించాలి అని ఆశిస్తూ, అడియన్ రామానుజ దాసః మరింగంటి కులశేఖరాళ్ళ వారు, హైదరాబాదు.